చాలా మంది అనుకుంటారు మరణించిన తర్వాత ఏదో కైలాసంలోకి వెళ్ళటం వైకుంఠంలోకి వెళ్ళటం అదే మతం యొక్క పరమార్థం, మతం యొక్క సారం. ఈ లోకంలో ఉండగా ఇక్కడ ఆలోచించదగిందని, అర్థం చేసుకోదగిందని, అర్థం చేసుకుని అనుభవంలోకి తెచ్చుకోదగిందని సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. మతం అంటే ఎవరో మరణించిన తర్వాత శివుడి దగ్గరికి వెళ్ళి కూర్చోవటం, లేకపోతే విష్ణువు దగ్గరికి వెళ్ళి కూర్చోవటం అని చాలా మంది అభిప్రాయం. అది మతం యొక్క పరమార్థం కాదు. వినదగినది, ఆలోచించదగినది, అనుభవంలోకి తెచ్చుకోదగినది. మనస్సు ఎదుగు జరిగిన వాళ్ళు, మనస్సు నిర్మలం లేని వాళ్ళు, విషయాలమైన హృదయం లేని వాళ్ళు ఆధ్యాత్మిక విద్యను పనికిరాదు, వినటానికే పనికిరాదు. గౌతమ బుద్ధుడు చెబుతాడు, ఖాళీ ఇటుకాల మీద కూర్చోబెడితే ఆ మనిషి ఎలా ఉంటాడో, మనస్సులో నిర్మలత్వం లేని మనుషులు, మనస్సులో ఎదుగుదల లేని మనుషులు అలాగా ఉంటారు. అంటే అంత చెప్పల చిత్తంగా ఉంటారు వాళ్ళకి. అసలు వినటానికి శ్రవణం చేయడానికి కూడా అర్హత లేదు. అసలు మానసికంగానే మనల్ని ఎదగనివ్వని మనుషులు ఆధ్యాత్మికంగా మనం శిక్షణ ఎలా ఇవ్వగలరు? మన మనస్సు ఏం ఎదగటం లేదనుకోండి, ఆధ్యాత్మికంగా మన విషయాలు ఎలా తెలుసుకోగలం? మనస్తుడికి అది గ్రహించవలసింది. భగవాన్ అంటే ఎవరు? ఆత్మ. ఆత్మ ఇప్పుడు లేకుండా పోయింది. భగవాన్ అంటే శరీరం కాదు. భగవాన్ అంటే ఎవరు? ఆత్మ. ఆత్మ ఇప్పుడు లేకుండా పోయిందా? ఒక నిజంగా ఆత్మ ఇప్పుడు లేకుండా పోతే అటువంటి ఆత్మ మనం తెలుసుకోవటం అంటే భగవాన్ లేరని అనుకోవటం కూడా అపచారం. ఇంకేత భగవాన్ అంటే మన శరీర దృష్టి ఉంది మనకి. భగవాన్ అంటే శరీర దృష్టి ఉంది కాబట్టి ఆ శరీరం ఇప్పుడు లేదు కాబట్టి లేరనుకుంటున్నాం. అలా భగవాన్ శరీరం ఉన్నప్పుడు కూడా శరీరం కాదు. అంటే భగవాన్ అంటే ఎవరు? ఆత్మ. ఆత్మ ఇప్పుడు ఉందా లేదా? ఉంది. ఆత్మ శాంతి స్వరూపం, అనుగ్రహ స్వరూపం. ఆత్మకు మరొక పేరు అనుగ్రహం. ఒకసారి ఆత్మ ఈ శరీరాలు ధరిస్తూ ఉంటుంది. అసలు ఆత్మ యొక్క ఉనికి లేకుండా శరీరమే రాదు. అసలు ఆత్మ యొక్క అస్తిత్వం లేక శరీరం రాదు. ఏ శరీరం వచ్చినట్టు ఆత్మ యొక్క అస్తిత్వం ఉన్నట్టే ఆత్మ యొక్క అస్తిత్వం లేక శరీరం రాదు. అసలు అయితే మనకి ఎందుకు మోహం కలుగుతుంది? మనకి ఆత్మదృష్టి లేదు, రూప దృష్టి ఉంది. మనకి ఎంతసేపు చూసినా రూప దృష్టి, మీరు చూడండి, రూప దృష్టి ఉంది అంటే మోహం కలుగుతుంది. మనకి ఆత్మదృష్టి కనుక వస్తే మనకి ఇంకా మోహం కలగతాయి, కలగదు. మనిషిని బంధించేది, మనిషిని మోహం పెట్టేది ఆత్మ కాదు, రూపమే. రూపం మనిషిని బంధిస్తుంది, మోహం పెడుతుంది. మన అందరికీ రూపదృష్టి ఉంది కాబట్టి మోహంలో పడతాం. రూపదృష్టికి మూలం ఏది? ఆత్మ. రూపం లేకుండా ఆత్మ ఉండగలదు, కానీ ఆత్మ లేకుండా రూపం ఉండదు. బహు జాగ్రత్తగా ఉండాలి. ఒక చిన్న చెడుతలంపు వస్తుంది అనుకోండి, మనకి చిన్నదే కదా అనుకుంటాం. మళ్ళీ రేపు వస్తుంది అనుకోండి, ఇది చిన్నదే అనుకుంటాం. ఈ చిన్న చిన్న కలిపి ఎంత పెద్ద పెద్ద అవుతాయి. అక్కడి నుంచి మన స్వభావం మార్చేది. అంటే ఆత్మని తెలుసుకోవడానికి అర్హత లేకుండా పాడైపోతుంది. అంటే మన తలంపుల విషయంలో మనం జాగ్రత్త పడాలి. అందుకే భగవంతుడు వాసుదేవ స్వామి చెప్తే వర్తమానాన్ని విడిచిపెట్టుంటాను. నీ మనస్సు విషయం పరిశీలించుకో, నీ పైకి తీసుకొచ్చేది నీ మనస్సే, నేను పతనం చేసేది నీ మనస్సే. అంటే నీ మనస్సు విషయంలో నువ్వు బహు జాగ్రత్తగా ఉంది, ఎలా పనిచేస్తావు. ఇంకే నేను సోర్స్కి తీసుకెళ్లేది కూడా నీ మనస్సే. నేను పతనం చేసేది, బహిర్ముఖం చేసేది, పతనం చేసేది కూడా నీ మనస్సే. అంటే నువ్వు ఉద్ధరింపబడాలంటే నీ మనస్సు నువ్వు జాగ్రత్తగా చూసుకో. నీ మనస్సును మన జాగ్రత్తగా చూసుకోవాలంటే వర్తమాన కాలంలో ఎప్పుడు అటెన్షన్లో ఉంది. అంటే జరిగిపోయిన గొడవల గురించి అస్తమానం మీద పెట్టుకోకు, జరగబోయే గొడవల గురించి విచారణ అస్తమానం దాని గురించి ఆలోచించు. వర్తమానంలో జీవించు. మనకు దుఃఖం ఎంతో కొంత దుఃఖం వస్తాను కదా. ఇంట్లో ఉన్న పరిస్థితుల ద్వారా, సమాజంలో ఉన్న పరిస్థితుల ద్వారా 100కి 10 వంతులు మనకు దుఃఖం వస్తే, మిగతా 90 వంతులు కూడా మన మనసు కల్పించేదే దుఃఖం. ఈ బట్టి మీరు అబ్జర్వ్ చేసి చూసుకోండి. ఇంటికాడ మన ఇంట్లో ఉన్న పరిణామాలను బట్టి, సమాజంలో ఉన్న పరిణామాలను బట్టి మనకు దుఃఖం వస్తాననుకోండి, ఆ దుఃఖం 10 వంతులే 100కి వచ్చింది, మిగతా 90 వంతులు కూడా నా మనసు నాకు కల్పిస్తాం దుఃఖం. ఏకాంతంగా కూర్చొని ఇంటికాడ చూసుకుని మీకే తెలుస్తుంది మీ మనస్సు మీకు ఎంత ఎక్కువ దుఃఖాన్ని తీసుకొస్తుంది. అసలు మనసు, మన మనసుని ఎదగనివ్వాలి. ఎవరితోటి సహవాసం చేస్తే మన మనసు ఎదుగుతుందో వాళ్ళతో ఉంటున్న సహవాసాన్ని మనం ఒక ఆస్తిగా తీసుకోవాలి. ఎవరు సహవాసం వల్ల మన మనసు వికసిస్తుందో, ఎవరు సహవాసం వల్ల మన మనసు ఎదుగుతుందో వాళ్లే మనకు నిజమైన ఆస్తిగా మనం తీసుకోవాలి. రావణాసురుడు స్వయంగా అన్నగారు విభీషణుడికి, అయినప్పటికీ భగవంతుడి కోసం, తన వికసించడం కోసం, తన ముక్తి కోసం తన అన్నగారిని రావణాసురుడు విడిచిపెట్టాడు కాబట్టి మహాభక్తుడు అయ్యాడు. మన అన్నగారే కదా, మనం ఏదో రకంగా అతనికే సపోర్ట్ ఇద్దాం అనుకుంటే అతను ప్రథమం ఏనాడు ప్రారంభమవుతాడు. విభీషణుడు భగవంతుడి కోసం తన అన్న కూడా విడిచిపెట్టాడు. అంటే మనస్సు యొక్క వికాసం ముఖ్యం. మనస్సు యొక్క వికాసం లేకుండా ఆధ్యాత్మిక చింతన కానీ పనికే రాడు ఈ మనిషి కూడా. మనసు ఎదగాలి. కొంతమంది మనుషులతో సహవాసం వల్ల మన మనసు ఎదగనివ్వరు అసలు వాళ్ళు. కొంతమంది మనుషులతో సహవాసం చేస్తుంటే మన మనసును ఎదగనివ్వరు, అది తెలుస్తూ ఉంటుంది మనకి. అప్పుడు వెంటనే స్నేహాన్ని కట్ ఆఫ్ చేసుకోవాలి, వెంటనే కట్ చేసుకోవాలి. అందుకే వర్తమానంలో జీవించడం నేర్చుకోవాలి మనం. అంటే వ్యవహారం కాడ మొహమాటం పనికిరదంటారు అది. అంటే స్నేహాల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. మన ఇంట్లో బంగారం ఉందనుకోండి, వెండి ఉందనుకోండి, ఇత్తడి ఉంది, రాగి ఉందనుకోండి, ఇత్తడిని రాగిని ఇంట్లో దాచుకుని బంగారాన్ని వెంటనే ఇదిలో పడేస్తుంటే ఎలా అనిపిస్తుంది మనకు? ఓ మనిషి అలా పడేస్తున్నాడు అనుకోండి, ఏమనిపిస్తుంది మనకి? ఏమండి, మన ఇంట్లో బంగారం ఉంది, వెండి ఉంది, ఇత్తడి ఉంది, రాగి ఉంది అనుకోండి. ఒక ఇంట్లో ఆ యజమాని బంగారం వెండి బయటపడేస్తున్నాడు, ఇత్తడి రాగి లోపల దాచుకుంటున్నాడు, మనకి ఏమనిపిస్తున్నాడు? ఎంత మాట ఎరువాడు, ఇది మైండ్ చెప్పిందన్నిటికి మెంటల్ కేసుని. మన పరిస్థితి కూడా అది యథార్థం ఆలోచిస్తాయి, ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే మన పరిస్థితి అది. అంటే ఏంటి మనం ఆత్మను వదిలేస్తున్నాం, ఉపాధాలు దాచుకుంటాం. ఈ ఉదాహరణ మీకు ఎందుకు చెబుతున్నా అంటే, వాడు ఎత్తను దాచుకుని బంగారాన్ని ఇందులో పడేస్తే వాడు అమాకిడ ఎలా అనుకుంటున్నాం, ఆడు చేసే పని మనం అనుకుంటున్నాం, కానీ వాడు చేసే పని మనం చేస్తున్నాం. ఆత్మను వదిలేస్తున్నాం, మన స్వరూపాన్ని వదిలేస్తున్నాం, మన భోగాలని దాచుకుంటున్నాం. అంటే ఏదైతే మనం సుఖాన్ని కలగజేస్తున్నా వదిలేస్తున్నాం, ఏదైతే దుఃఖాన్ని తీసుకొస్తున్నా వాటిని దాచుకుంటున్నాం. మనకు తెలియటలేదు, మనకు తెలియకుండా మనం చేసే పని ఇలా చేస్తున్నామన్న సంగతి కూడా మనకు తెలియదు. తెలియకుండా మన ద్వారా జరుగుతున్న పనులు, ఎవరైనా మనల్ని హింస పెడితే, ఎవరైనా కష్టమైన మాట్లాడితే మనకి ఎంతో ఆందోళన కలుగుతుంది. హింసలు గురవ్వకుండా, కష్టమైన మాటలు భరించకుండా ఈ ప్రపంచం ఎవడు మహాత్ముడు అవ్వలేదు. విద్య నేర్చుకోవాలనే తపన ఉండాలి, కన్నా ఏదో రూపంలో వస్తుందని మీ హృదయంలో తపన ఉంటే బయలుదేరితే నేనే చెప్పాలనక్కర్లేదు. అసలు మీకు తపన అంటూ ప్రారంభిస్తే ఈశ్వరుడు గురువుని మీ దగ్గరికే పంపిస్తాడు. ఆ తపన మటు మీ హృదయంలోంచి రావాలి, నటించడం కాదు, పెట్టించడం కాదు, హృదయంలోని తపన రావాలి. సూర్యదాసు గుడ్డివాడు, కృష్ణ భక్తుడు, ఆయనకి విద్య నేర్చుకోవాలనేది చిన్నతనంలో. వాళ్ళ అన్నదమ్ములందరికీ విద్య చెప్పేవాడు, ఆ ఇంటి పక్క వాళ్ళకి విద్య చెప్పేవాడు నాన్న. ఒకసారి నాన్న నువ్వు అందరికి చదువు చెబుతున్నావు, నాకు కూడా చదువు చెప్పు అన్నాడు సూర్యదాసు. నువ్వు గుడ్డివాడు, గుడ్డివాడు చదివింటారా పా, మీ అమ్మ దగ్గరికి కూర్చో. అంటే గుడ్డివాడు నువ్వు గుడ్డివాడు రా, నీ కళ్ళు లేవు, నువ్వు గుడ్డివాడు, నీకు చదువు, నీకు చదివేంటి, వెళ్ళి మీ అమ్మ దగ్గరికి కూర్చో. అతను గుడ్డివాడు భౌతికంగా, ఆ హృదయంలో తపన అతను గ్రహించలేదు తండ్రి. తన తండ్రి అంటున్నాడు అలా, నువ్వు గుడ్డివాడు రా, తన తండ్రి అంటున్నాడు సూర్యదాసు, నువ్వు గుడ్డివాడు రా, నీకు చదివేంటి, వెళ్ళి నువ్వు అమ్మ దగ్గర కూర్చో, మీ అమ్మ దగ్గర కూర్చో. వాళ్ళ అమ్మ ఎలా చూసేది, వీడు ఇంటికి పనికిరాడు, ఏమి పనికిరాడని తల్లి కూడా లోకుగా చూసేది. నేను బయటికి వెళితే అమ్మ అందరూ గుడ్డివాడు అంటున్నారు నన్ను అనేవాడు సూర్యదాసు తల్లి దగ్గర కూర్చో. అవును నిజమేమి, అందుకే నేను ఇంటిలోకి వెళ్ళొద్దు అంటున్నాను. అవును గుడ్డివాడు కాబట్టి గుడ్డివాడు అంటున్నారు, అందుకే ఇంటిలోకి వెళ్ళకు అని చెప్పి కడతాడు. మరి ఇంటిలోకి వెళ్ళకుండా ఇంట్లో అంచేపని కూర్చుంటాడు. అన్నదమ్ములను అడిగాట, ఏంటి తండ్రి చూస్తే విద్య నేర్పడం లేదు, తల్లి నేర్పడం లేదు అని అన్నదమ్ములను అడిగాట. నేర్పు, మీరు చదువుకుంటున్నారు కదా విద్య, నాకు నేర్పండి, నేను చదవటం చేత కదా, నాకు కళ్ళు లేవు, నాకు విద్య నేర్పండి సోరదా అన్నదమ్ములు చెప్తారట. ఇప్పుడు నువ్వు వంట నేర్చుకోరా, నీకు చదివేంటి, నీకు కళ్ళు లేవు, నువ్వు అమ్మ దగ్గర పడి ఉండి నీకేమైనా చేతనంటే వంట నేర్చుకో, వంట నేర్చుకుంటే ఏమో వంట వస్తుందేమో కొంతకాలానికి, నీకు చదివేంటి. ఇవన్నీ కృష్ణుడు చూడటం లేదా, అతను తపన ఏమిటి, చదువు నేర్చుకోవాలి, చదువు నేర్చుకోవాలి. ఒక రోజున ఇంటికాడ కూర్చున్నాడు, ఎవరో చదువు చెప్పడం లేదు, నేర్చుకోవాలండి. రోడ్డు మీద 10 మంది ముష్టి వాళ్ళకి ఏదో పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. మనం ఆ పాటలను నేర్చుకున్నాం, ఎవరో కృష్ణుడి మీద పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ముష్టి కోసం వచ్చారు ఆ ఊరు. ఇంటికాడ చెప్పకుండా పాటలు పాడేవాళ్ళు కూడా వెళ్ళిపోయారు. సోరవాళ్ళు, నాకు విద్య కావాలి, ఇప్పుడు నాకు అన్నం కాదు, నాకు ముఖ్యం విద్య కావాలి. తల్లి చెప్పడం లేదు, తండ్రి చెప్పడం లేదు, అన్నదమ్ములు చెప్పడం లేదు, ఎవరో చెప్పడం, నాకు విద్య నేర్చుకోవాలని ఎవరో చెప్పడం లేదు. వీధిలోకి వెళ్తే హేళన చేస్తున్నారు, గుడ్డివాడే అంటున్నారు, కానీ చదువు చెప్పడానికి వీధిలో వాళ్ళు, ఊళ్ళో వాళ్ళు కూడా ఎవరు ఎద్దకు రావటం లేదు అని ఎవరో ముష్టి వాళ్ళు రోడ్డు పోతుంటే నా పాటలు నా నేర్చుకుందాం అని ముష్టి వాళ్ళు వెనకాల వెళ్ళిపోయాడు ఊళ్ళంట తెలియదు సూర్యదాసు. అంటే అతను విద్య ప్రశ్న, విద్య పట్టు అతను ఉన్న తపన, తన ఇల్లు కూడా విడిచిపెట్టాడు తీసు. వాళ్ళు ఏం చేశారు, ఏదో ఒక పాట రెండు పాటలు నేర్పారు, నేర్పితే ఈ గుడ్డివాడు ఈడు ఎప్పటికైనా మనకు బరువు అవుతాడని వాళ్ళకి అనిపించింది. వాళ్ళు ఏం చేశారు, రాత్రి నిద్రపోతుంటే ఈ గుడ్డివాడు ఒక్కడిని విడిచిపెట్టేసి ఆ ముష్టి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అప్పుడు కూడా సూర్యదాసు విద్యా తృష్ణ పోలేదు. ముష్టి వాళ్ళందరూ వెళ్ళిపోతే ఆ గ్రామంలో నుండి, ఏ గ్రామంలో అయితే ముష్టి వాళ్ళు విడిచిపెట్టారు, ఆ గ్రామంలో ఉండి తపస్సు ద్వారా కొంత విద్యను సాధించారు. కేవలం పుస్తకాలు చదవటం ద్వారానే విద్య రాదు, తపస్సు వల్ల కూడా విద్య వస్తుంది. తులసీదాసు రామభక్తుడు, సూర్యదాసు కృష్ణ భక్తుడు. ఈ సూర్యదాసు పాటలన్నా, ఈ తులసీదాసు పాటలన్నా మహాత్మా గాంధీ గారు తన ప్రేయర్ మీటింగ్స్ లో ప్రతి రోజు పాడుతున్నాడు ఆ పాటలు. అంటే తన సూర్యదాసుకి ఆ కృష్ణ భక్తి మీద, ఆ తపన మీద, ఆ తపస్సు తన కవిత్వం కూడా పుట్టుకొచ్చింది సూర్యదాసు. అది మామూలు చదువు కాదు, తన హృదయంలోంచి పద్యాలు పాటలు రాయగల శక్తి పుట్టుకొచ్చింది సూర్యదాసు. ఏంటి ఎవరు నేర్పారు, తపన వల్ల వచ్చేసింది. అప్పుడు అక్బర్ చక్రవర్తి టైం, అక్బర్ చక్రవర్తి స్వయంగా ఈ పాటలు, ఈ సూర్యదాసు పాటలు వింటానని తన సంస్థానాన్ని పిలుస్తాడు ఢిల్లీలో. ఇతని ఢిల్లీకి 50 మైళ్ళ దూరం సూర్యదాసు. అప్పుడంటాడు, కృష్ణుడు యొక్క కోర్టులో తప్పించి రాజుడి యొక్క కోర్టులో నేను పాటలు పాడనంటాడు సూర్యదాసు. దరిద్రం అనేది నేను కృష్ణుడి కోర్టులో పాడతాను కానీ, భగవంతుడి కోర్టులో పాడతాను కానీ, మామూలు హ్యూమన్ బీయింగ్స్ వాడు ఎంత చక్రవర్తి అయినా సరే వాడు కోర్టులోకి వెళ్ళి, వాడు సంస్థానాలకు వెళ్ళి నా పాటలు పాడమంటాడు సూర్యదాసు. తన దరిద్రం అనిపిస్తూ అది వాళ్ళకి చెప్పి, తాను దరిద్రం అనిపిస్తూ ఆ గ్రామస్తులు ఏదో పెడుతూ తింటూ, ఈ సూర్యదాసు భగవంతుడి కోర్టులో పాటలు పాడతాడు కానీ, డబ్బు కాసిపడి కానీ, బహుమానాలకు కాసిపడి కానీ, సన్మానాలకు కాసిపడి కానీ, వాడు ఎంత చక్రవర్తి అయినా సరే వాడు కోర్టులోకి వెళ్ళి, వాడు సంస్థానాలకు వెళ్ళి నా పాటలు పాడమంటాడు సూర్యదాసు. అయితే అక్బర్ సంస్కారం ఉన్నవాడు, సభ్యత ఉన్నవాడు అక్బర్, అతనే స్వయంగా వస్తాడు ఇతని దగ్గర సూర్యదాస్ గారికి ఆ పాటలు వింటాను సూర్యదాస్. అటువంటి కృష్ణుడు ఇంతకీ ఈ మాట మీకు ఎందుకు చెబుతున్నానంటే, సూర్యదాసు చరిత్ర చెప్పడం కోసం ఈ మాటలు చెప్పడం లేదు. ఈ స్ట్రగుల్లో, ఈ పోరాటంలో అతని మనస్సు ఎంత వికసించిందంటే, ఏళన చేసిన అన్నదమ్ములు, ఏంటి అక్బర్ చక్రవర్తి లాంటి వాళ్ళే
స్వరదర్శనం చూడటానికి వెళుతున్నారు,
చక్రవర్తులు వస్తున్నారు, రాజులు వెళుతున్నారు స్వరదర్శనం చూడటానికి. వీడు మన సోదరుడు, మనం కూడా చూడటానికి వెళదాం. మనం ఎంతో అవమానం చేశాం గుడ్డివాడు గుడ్డివాడని, మనం కూడా ఆ ఊరు సూరదాసు ఊళ్ళకి ఇతను కూడా చూడటానికి పెడతారు. ఈ ఒక్క సంఘటన చెప్పడం కోసం సూరదాసు విషయం చెప్తున్నాను. నువ్వు మా తమ్ముడు అప్పుడు అంటున్నారు వీళ్ళు సూరదాసు. అంతకుముందు గుడ్డివాడు మా తమ్ముడు అనేవారు కాదు, గుడ్డివాడు అనేవారు. నువ్వు మా తమ్ముడు, నిన్ను మేము అవమానాలు చేసిన మాట నిజమే. నీకేం మేము బహుమానాలు ఇవ్వలేదు, కానీ అవమానాలు చేసిన మాట నిజమే. కానీ ఇంటికి వచ్చే నిన్ను మేము ప్రేమగా చూస్తాం, మన అందరం సోదరులు, మన అందరం బంధువులు అంటాడు. నిజమే, మీరు నాకు అన్నదమ్ములే, మీరందరూ నాకు బంధువులే, నేను కాదంటాం లేదు. ఇప్పుడు నాకు మానవ జీతంతో బంధువులే అంటే అతను మనసు ఎలా వికసించిందో చూడండి. మీరు బంధువులే, మీరు నాకు అన్నదమ్ములే, అమ్మ ఉంది నానుంది, మీరు నేను కాదు, మీరందరూ నాకు బంధువులు కాదంటాం లేదు. కానీ ప్రపంచంలో మానవుడు ఏ మూలనున్నా జాతితో సంబంధం లేకుండా, కులంతో సంబంధం లేకుండా, దేశంతో సంబంధం లేకుండా, ఎక్కడ మానవ జాతి అంతా కూడా నా బంధువు జాతే, నా బంధువులే. ఎక్కడున్నా మీరే నా బంధువులు కాదు, మానవులందరూ నా బంధువులు అంటాడు స్వరూపం. అంటే మీ ఇంటికి రావాలి నాకెక్కడ ఉంది అంటే మనస్సు ఎంత దర్శించిందో చూడండి. దానికోసం చెబుతున్నాను సూరదాస్ చరిత్ర. అటువంటి అన్నగారికి ఇచ్చిన రెప్పల కోసం చెబుతున్నాను ఈ చరిత్ర. చరిత్ర చరిత్ర కోసం చెప్పడం లేదు. మీరు నాకు బంధువులే, నేను కాదనటం లేదు. కానీ ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే మనుషులందరూ నాకు బంధువులే. అసలు తప్పని ఉంటే వచ్చేస్తుంది హృదయంలో తప్పని. అంత కవిత్వం ఎలా వచ్చింది సూరదాస్కి? ఆ కృష్ణుడి పట్ల అతను కొనుకుంటున్న వాంఛ వల్ల, భగవంతుడి అనుగ్రహం వల్ల వచ్చింది. అనుగ్రహం వల్ల వచ్చిన విద్య ఎందులో మొక్కలే ఉండదు. అది ఆకాశ గంధ. చెడులో నీళ్ళునో కాళ్ళ నీళ్ళునో నలకలు ఉంటాయి, కానీ ఆకాశ గంధలో నలకలు ఉండవు. సూరదాస్ కవిత్వం అటువంటి. ఆ తప్పనంటూ ఉండాలి, తప్పనంటే తప్పనిసరిగా జరుగుతుంది. ఒక విద్య కాదు ఏ విషయం పట్ల, ఆత్మను తెలుసుకునే పట్టాన్ని సరే తప్పన హృదయంలోంచి రావాలి. సూరదాస్కి అక్బర్ అంటాడు, సూరదాస్ నువ్వు చూస్తే గుడ్డివాడు, సూరదాస్ నీ వెనకాల ఏమీ లేదు, అమ్మ నాన్న విడిచిపెట్టేశారు, అన్నదమ్మ విడిచిపెట్టేశారు నీకు. నువ్వు చూస్తే భగవంతుడి మీద అద్భుతమైన పాటలు పాడుతున్నావు, నీ భక్తి నాకు చాలా సంతోషంగా ఉంది సూరదాస్. అన్నదమ్ములు కూడా నిన్ను విడిచిపెట్టేశారు సూరదాస్. నేను చక్రవర్తిని సూరదాస్, అంచేది కొన్ని ఎకరముల భూమి, కొన్ని వందల ఎకరముల భూమి నీకు పట్టా రాసిస్తాను సూరదాస్. అక్బర్ చక్రవర్తి అన్నమాట సూరదాస్. కొన్ని వంద ఎకరముల భూమి నీకు పట్టా రాసిస్తాను సూరదాస్, నిన్ను అన్నదమ్ములు విడిచిపెట్టేశారు గుడ్డివాడు అని, బంధువులు విడిచిపెట్టేశారు, స్నేహితులు అందరూ విడిచిపెట్టేశారు, నీ ఊళ్ళో నా అన్న వాళ్ళు అందరూ విడిచిపెట్టేశారు నేను గుడ్డివాడిని సూరదాస్. ఎంత భక్తుడు నా సంస్థానంలో, నా ఆస్థానంలో పండితులు కూడా నువ్వు పాడినట్టు పాడలేకపోతున్నారు సూరదాస్. భగవంతుడి మీద పాటలు అతనిటప్పుడు నీకు ఇటువంటి పరిస్థితులు, ఇటువంటి దీనస్థితిలో నువ్వు ఉండకూడదు సూరదాస్. అది సంఘానికి అపచారం సూరదాస్. సమాజానికి శ్రేయస్సుగా నీలాంటి గొప్ప వ్యక్తులు ఇటువంటి దీనస్థితిలో ఉంటే మంచిది కాదు సూరదాస్. నేను చక్రవర్తిని సూరదాస్, నీ అక్బర్ని, నీ అక్బర్ని, నీకు కొన్ని వందల ఎకరములు నీకు పట్టా ఇస్తాను సూరదాస్, నువ్వు అనుభవించి సూరదాస్ సఫలం ఉంటాడు. అప్పుడు అంటాడు, ఓ ఓ అక్బర్, నేను ఈ భూమి అంతా కూడా భగవంతుడి అనుకుంటున్నాను, ఈ భగవంతుడి భూమిలో మళ్ళీ కొన్ని వందల ఎకరములు నాకెందుకు, అది కూడా భగవంతుడిది కదా అక్బర్. ఓ అక్బర్, ఏదో కొన్ని వందల ఎకరాలు నా పేరు పట్టా ఇస్తానంటున్నాను అక్బర్, ఈ భూమి అంతా భగవంతుడిదే అక్బర్, మళ్ళీ ఈ భగవంతుడి భూమిలో వంద ఎకరానికి, 200 ఎకరానికి నా పేరు మీద పట్టా ఎందుకు అక్బర్, అది కూడా నాకు వద్దు అక్బర్. ఎక్కడున్నాడుతోను సోదరు, ఈ సమస్త భూమండలం అంతా కూడా అంతా భగవంతుడిది, ఈ భగవంతుడి భూమిలో 100 ఎకరము 200 ఎకరము కేటాయించి నా పేరు పట్టా పుట్టిస్తానంటున్నాను, అదే కదా అక్బర్ చెప్పింది. ఆ 100 ఎకరం వాడిది, అది భగవంతుడిదే, మళ్ళీ భగవంతుడి భూమిలో నా పేరు మీద మళ్ళీ పట్టా పుట్టిస్తావా, అది కూడా నాకు వద్ద అక్బర్ అంటాడు సూరదాస్. అంటే వాడు గుడ్డివాడే, భౌతికంగా గుడ్డివాడే, వాడి హృదయం ఎంత దూరం వెళ్ళిందో చూడండి. ఏమండి సూరదాస్ వచ్చాడు చెప్తే, ముష్టివాడు విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత నిమ్మదిగా పాగుతూ ఏళ్ళు ఎవరో కనిపించడం లేదంటే, వీళ్ళు ఎవరో కనిపించిన పాగుతూ నడుస్తూ నడుస్తూ పాగు నీళ్ళు పడతాడని పాపం. అప్పుడు సాక్షాత్తు కృష్ణస్వామి వచ్చి ఆ నూతులు ఎదిగి అతను టచ్ చేస్తాడు, అతను టచ్ చేసి బయటకు తీసుకు, ఆ టచ్ అమృత స్పర్శ నా జీవితంలో ఎన్నడూ మరవలేనట. ఆ స్పర్శనా కనిపించింది ఇప్పుడు భగవంతుడు, ఆ స్పర్శ నా జీవితంలో ఎన్నడూ నాకు మరుపురాలేదని అని చూడాలి. అప్పటి నుంచి అతనికి ఎప్పుడైతే కవిత్వం పుట్టుకొచ్చిందని చూడాలి. స్వయంగా కృష్ణుడు వచ్చి నూతులు దిగి అతని చేతులతో పట్టుకుని బయటకు తీస్తాడు, అతను టచ్ చేయడం భగవంతుడు వచ్చి ఇతను ముట్టుకోవడం అనేది ఆ స్పర్శ నా జీవితంలో మరుగు రానిది అంటాడు సూరదాస్. మీరు చేసిన మంచి పని వృధాపు, మీరు ఏదైనా మంచి పనులు చేశారనుకోండి తప్పనిసరిగా మిమ్మల్ని అలంకరిస్తాడు, బహుమానాలతో ఫలం ఉంది. అలాగే రామకృష్ణుడి యొక్క తండ్రి చిట్టోపాధ్యాయ, అతని పేరు కుదిరామ చిట్టోపాధ్యాయ, అతనికి 150 ఎకరాలు ఆస్తి ఉండేది. కుదిరామ చిట్టోపాధ్యాయకి అండ్ రామకృష్ణ పరమహంస తండ్రికి 150 ఎకరం ఆస్తి ఉండేది అతను. ఆ గ్రామంలో ఏదో లిటిగేషన్ వచ్చింది, లిటిగేషన్ వచ్చి అతను ఏం చెప్పాడంటే, ఆ గ్రామం యజమాని మా తరఫున కొన్ని అబద్ధాలు చెప్పాలి కోర్టుకు వచ్చింది చెబుతాడు. కానీ మీరు చెప్పి అబద్ధాలు చెప్పమంటున్నారు, నేను అబద్ధాలు చెప్పనని చెబుతాడు రామకృష్ణుడి తండ్రి. అయితే నువ్వు కనుక అబద్ధాలు చెప్పకపోతే ఎప్పటికైనా సరే నీ 150 ఎకరం పోతేనే కానీ విశ్రాంతి తీసుకోనంటాడు. నా 150 ఎకరం పోయినా సరే, నా సర్వస్వం పోయినా సరే, నా శరీరం పోయినా సరే నేను అబద్ధం చెప్పనంటాడు చిట్టపాటి. కానీ గ్రామస్థులందరూ ఏమనుకున్నారంటే, ఎంత అమాయకులకు అబద్ధం చెబుతూ పోతున్న కానీ ఆస్తి కూడా పోయేలా చేసుకుంటున్నాడు అని క్రింద చిట్టపాటి. కానీ భగవంతుడు చెల్లించాడు. మీరు చూడండి ఎంత ఎంత తేడా ఉందో చూడండి, అక్కడేమో ఇతను గ్రామస్తులు ఏమనుకుంటున్నారంటే ఇది 150 ఎకరం పోగొట్టుకుంటున్నాడు, ఒక చిన్న అబద్ధం ఆడితే 150 ఎకరం నిలబడుతుంది కానీ ఇక్కడ గ్రామస్తులు అనుకుంటున్నారు. అక్కడ భగవంతుడు ఏమనుకున్నాడు, ఇతను వడ్డే సంకల్పానికి, ఇతను కఠోరమైనటువంటి సంకల్పానికి భగవంతుడు తెలుస్తున్నాడు. 10 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు 150 ఎకరం చివరికి పోగొట్టాడు. పోగొడితే కట్టు గుడ్డలతో బయటకు వచ్చేస్తాడు చెట్టపాటి. అప్పుడు గురి చేసుకున్న పక్క ఊళ్ళో గురి చేసుకుని జీవిస్తుంటాడు. అయితే ఆస్తి పోయిందని బెంగ కూడా లేదు అతనికి. 150 ఎకరం ఆస్తి పోతే అతను బెంగ కూడా లేకుండా అవి నిశ్చలంగా ఉన్నాడు భగవంతుడు. భగవంతుడు వాడు ఆస్తి ఒకసారి స్వప్నంలో కనిపించి భగవంతుడు విష్ణు అంటాడు, చిట్టోపాధ్యాయ ఒకసారి స్వప్నంలో కనిపించి చెబుతాడు, గయా విష్ణువు చెబుతాడు గదాధరుడు, చిట్టోపాధ్యాయ ఏ కుదిరాం చిట్టోపాధ్యాయ నేను మీ ఇంటికి రావాలనుంది, ఓ కుదిరాం చిట్టోపాధ్యాయ భగవంతుడు స్వయంగా విష్ణువు చెబుతున్నాడు, గైలోయన విష్ణువు నేనెవరిని గైలోయన విష్ణువు అని మన గైపాదాలను అక్కడికి ఇప్పుడు వెళ్ళి అక్కడ గైపాదాల దగ్గర వేస్తుంటారు చూడండి, గైలో విష్ణువు అని, ఓ చిట్టోపాధ్యాయ నేను మీ ఇంటికి రావాలనుంది. ఇతనేమనుకుంటే ఇంటికి వచ్చేది మర్యాద చేయొచ్చు, రావాలుందా రావాలుందా అది సంతోష వెంటాడు. ఇదంతా స్వప్నంలో ఇక్కడ చాలా ప్రమాదం ఎక్కడ వచ్చిందంటే నేను మీ ఇంటికి రావాలందంటే చిట్టోపాధ్యాయ చెల్లించలేదు, అది కుదిరాం చిట్టోపాధ్యాయ నేను మీ ఇంటికి రావాలనుంది, నేను మీ ఇంటికి రావాలనుంది, నాకు మీ ఇంటికి రావాలనుందంటే అది సంతోషిస్తున్నాడు మా ఇంటికి వస్తాడు భగవంతుడిని. కానీ ఆఖరిని ఏమన్నాడు, ఎలా 3 సార్లు 4 సార్లు మీ ఇంటికి రావాలంది, కానీ మామూలుగా మటుకు రావాలలేదు, నీ కడుపును కొట్టాలనుకుంటున్నాను, నాకు మీ ఇంటికి రావాలనుంది, నాకు మీ ఇంటికి రావాలనుందంటే సంతోషిస్తున్నాడు చిట్టోపాధ్యాయ, కానీ 3 సార్లు అలాగే 4వ సారి ఏమన్నా అంటే మీ ఇంటికి రావాలన్నమాట నిజమే, మామూలుగా రా నేను నీ కడుపును కొట్టాలనుకుంటున్నాను అంటాడు మహావిష్ణువు. అప్పుడు చెరిస్తాడు నువ్వు నా కడుపును పుట్టద్దు, నాకున్న 150 ఎకరం పోయింది, నాకు తిండికి ఇబ్బంది పడుతున్నాను, విష్ణువు అని అంటున్నావు, నువ్వు భగవంతుని అంటున్నావు, నీకు నేను అన్నం పెట్టలేను, నీకు బట్టలు ఇవ్వలేను, నువ్వు ఉండడానికి నీడని ఇవ్వలేను అని చెప్పి నువ్వు భగవంతుడు అయినా సరే నా కడుపును పుట్టిన దంతిని అనుభవించుకోద్దు అంటాడు. ఏం డైలాక్షన్, నువ్వు నా కడుపును పుట్టద్దు, నువ్వు మా ఇంటికి వస్తే నా కడుపు లేదు, నా కడుపును నువ్వు పుట్టద్దు, నా కడుపును పుట్టి నీకు అన్నం పెట్టాను, నా పరిస్థితి 150 ఎకరం ఆస్తిపోయి ఇందుకు నా కడుపును నువ్వు పుడతానంటున్నావు, ఇప్పుడు ఎక్కడ పుడతాను, నేను ఉన్నదా కుటీరంలో ఉన్నాను, నువ్వు మహావిష్ణువు అంటే ఈ సృష్టికి ప్రభువు, నేను ఉన్నదా కుటీరంలో ఉన్నాను, ఈ తాటాకి పాటలో ఉన్నాను, నేనున్నది తాటాకి పాటలో, నువ్వు నా ఇంటి కాడ పుడతావనుకో, పుట్టినే బట్టలు కుట్టించలేదు, నీకు అన్నం పెట్టలేదు, నీకు సరైన మంచం వేసి నీడ కూడా ఇవ్వలేము, ఇటువంటి దరిద్ర ఇంటి కాడ పుట్టడం నీకు బాల్యం, నువ్వు మా ఇంటికి రావద్దు స్వామి, నువ్వు మా ఇంటికి రావద్దు, స్వామి వస్తాడంటున్నాడు. అనేక మంది తపస్సులు చేశారు భగవంతుని పుట్టిలా చేసుకోవడం కోసం, అనేక మంది తపస్సులు చేశారు. ఇక్కడ చిట్టోపాధ్యాయ అంటే నువ్వు మా ఇంటికి రావద్దు, మా ఇంటికి రావద్దు, మా ఇంటికి నువ్వు పుడితే 2 పూట్ల నీ కడుపు నేను అన్నం పెట్టలేను, కట్టుకోవడానికి బుడ్డవ్వలేను, పడుకోవడానికి మాంసం వేయలేను, ఉండడానికి నీడ కూడా నేను సమకూర్చలేను, నువ్వు మా ఇంటికి వస్తానంటే బాగుంది అనుకున్నాను, నా కడుపును పుట్టడం మరి నాకు ఇష్టం లేదు అంటాడు చిట్టోపాధ్యాయ. అప్పుడు భగవంతుడు రాజీ పడుతున్నాడు, నువ్వు పెట్టిన అన్నం తింటాను, నువ్వు ఏ గుడ్డ ఇస్తా గుడ్డ కట్టుకుంటాను, నీదేం పేచీలు పెట్టను, నువ్వు ఏ కూర పెడితే ఆ కూర చోట తింటాను, నేనేం నువ్వు పేచీలు పెట్టను అన్నీ అంటాడు చిట్టోపాధ్యాయ. భగవంతుడికి అన్నయ్యండి, అతను వస్తానంటున్నాడు, ఇతను వద్దంటున్నాడు, నువ్వు పేచీలు పెట్టను, నేను నీ కడుపును పడతాను, నీ పేచీలు పెట్టను, నీ అన్నం పెడితే అన్నం తింటాను, నువ్వు ఏ గుడ్డిస్తే ఆ గుడ్డ కట్టుకుంటాను, నువ్వు ఏ మంచం మీద పడుకుంటా మంచం మీద పడుకుంటాను, అంటే నీతో ఏం పేచీలు పెట్టను చిట్టోపాధ్యాయ, నీ కడుపును పుట్టడానికి అంగీకరించు, నీ ఇష్టంతో నేను పుడతాను నీ కడుపు అంటాను. అప్పుడు చెల్లిస్తాను చిట్టోపాధ్యాయ. అప్పుడు కానీ తన అంగీకారాన్ని ఇవ్వలేదు మహావిష్ణువు. అప్పుడు రామకృష్ణ పరమహంసుడు జన్మించాడు. ఇంత ఘర్షణ అయిందనమాట, రామకృష్ణ పరమహంస భగవంతుడు రామకృష్ణ పరమహంసుడు జన్మించే ముందు ఇంత ఘర్షణ అయితేనే కానీ అతను కడుపున పడదు. అంటే నీకు ఇంతకీ మాటకేం చదువుతున్నా, లోకం దృష్టిలో మామూలు వాడు అమాయకుడు అవ్వచ్చు, ఎవరు చిట్టోపాధ్యాయ, కానీ ఈశ్వరుడు అనుగ్రహించాడు. రాళ్ళని ప్రేమిస్తారు కానీ మనుషుని ప్రేమించారు, రాళ్ళని ప్రేమించినట్టు కూడా మనుషుని ప్రేమించలేరు, వాళ్ళకి వేదాంత అది మనిషికి మరొక పేరు దేవుడు అని. కొంతమంది రాళ్ళని ప్రేమిస్తారు, రాళ్ళను గౌరవిస్తారు, రాళ్ల కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు కానీ మనిషిని ప్రేమించలేరు. రమణ స్వామిని శరీరం విడిచిపెట్టే ముందు అంటారు, నీ విగ్రహం మద్రాసు నుంచి వస్తుంది, విగ్రహం తయారైపోయింది, ఇంకా మద్రాసు నుంచి వస్తుంది, లారీలు వేసుకొస్తున్నారు, నీ విగ్రహం వచ్చేస్తాను నీకు అంటే రమణ స్వామి సంతోషిస్తాడని నేను చెప్పింది. మనం అంతేగా మన విగ్రహాలు చేస్తే మనం సంతోషిస్తాం, లోపాయ గారికి డబ్బులు ఇచ్చి విగ్రహాలు కూడా పెట్టించుకుంటాం, మనం లోపాయ గారికి డబ్బులు ఇచ్చింది ఎవరికోడికి మా విగ్రహం దట్టవై బాబా సెంటర్లో పురమాయించుకుంటాము, ఆయనకి విగ్రహాలు ఏంటండి. అప్పుడు భగవాన్ అంటారు, అవును మరి రాతి మనుషులందరికీ రాతి దేవుడు ఉండరా, మీ విగ్రహం మద్రాసు నుంచి వస్తాను, మీ విగ్రహం మద్రాసు నుంచి వస్తాను, భక్తులు చెబుతుంటే రమణ స్వామి ఇంకా కొద్ది రోజుల్లో శరీరం విడిచి పెడతారంట, అంటే సంతోషిస్తారని ఉద్దేశం. అవును మరి రాతి మనుషులకి రాతి దేవుడు ఏముండాలి, రమణ స్వామిని ఎవరో ఒకసారి అడిగారు నువ్వు దేవుణ్ణి చూసావని, నీ ఎదుర్కొన్నవాడు ఎవడో నీకు తెలియటం లేదు దేవుణ్ణి చూసావని అడుగుతున్నావు, వాడు అడుగుతున్నాడు దేవుణ్ణి చూసావని, నీ ఎదుర్కొన్నవాడు ఎవడో నీకు తెలియటం లేదు నువ్వు అడుగుతున్నావు దేవుణ్ణి చూసావని. కొంతమంది రాళ్ళకి 1000 లక్షలు ఖర్చు పెడతారు, మనుషుల మటుకి ఎండలో ఉన్న మనిషి నీడకు కూడా రమ్మని అనలేరు, వాళ్ళకంటే తత్వం తెలిసి. కొంతమంది రాళ్ల కోసం 1000 లక్షలు ఖర్చు పెడతారు, మామూలుగా ఎండలో ఉన్న మనిషి నీడలోకి రమ్మననే స్వభావం కూడా వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకంటే తత్వం తెలిసి. ఇప్పుడు అందరూ కూడా లెర్నింగ్ ఎందుకంటే ఎర్నింగ్ వస్తుంది, ఇప్పుడు లెర్నింగ్ ఎర్నింగ్ కోసం ఎర్నింగ్ రాదంటే లెర్నింగ్ మానేస్తారు. రామకృష్ణ పరమహంసకి ఉద్యోగం, నువ్వు మంత్రాలు రావు, నీకు వాళ్ళ అన్నగారు అనుకోడు, నీకు ఉద్యోగం ఎవడు ఇస్తాడరా, నీకు మంత్రాలు రావు అంటే పూజారులు కదా వాళ్ళు, నువ్వు మంత్రాలు నేర్చుకో, మంత్రాలు నేర్చుకోబోతే నువ్వు గుళ్ళో మంత్రాలు చదువుతావు, నేను చూస్తే మంత్రాలు రావటం లేదు అంటే ఇది కూడా చెప్పేసేవాడు అన్నగారు. ఏమని చెప్పాడు, నువ్వు మంత్రాలు నేర్చుకో, మంత్రాలు చేతులు మంత్రాలు నేర్చుకుంటే రూపాయలు వస్తాయి, నువ్వు బతుకు తిరుగు బాగుంటుంది, రూపాయలు కష్టమే మంత్రాలు నేర్చుకో అంటే అన్నగారు నేర్చుకున్నాడు అనమాట. అంటే ఆ గుళ్ళో ఉద్యోగం ఇవ్వటం కోసం. అప్పుడు రామకృష్ణుడు చెప్పేవాడు, నాకు ఎర్నింగ్ కోసం మరి లెర్నింగ్ వద్దు, అంటే సంపాదన కోసం చదువుకోను నేను, నేను చదువుకోమంటున్నావు మంత్రాలు చదువుకోమంటున్నావు, ఎందుకు చదువుకోమంటున్నావు, భవిష్యత్తులో నేను సంపాదించుకోవడానికి బాగుంటుందని ఇప్పుడు చదువుకోమంటున్నాను, సంపాదించుకోవడానికి మటుకు నేను చదువుకోను. ప్రపంచంలో కూడా సౌందర్యం ఉందండి, ప్రపంచంలో కూడా ఎంతో అందం ఉంది. ఎవరి మనుషుల్లో ఉన్నతమైన మనుషులు కూడా మనం గుర్తించలేకపోవడానికి కారణం నేను అనే భావనే, నాది అనే భావనే కారణం. నీళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళు నీళ్ళు ఎవరిలో అవనిచ్చిందనుకున్న గొప్పతనం ఉందనుకున్న నీ హృదయాల్లో అనుకోని, ఉదాహరణకు నీ హృదయాల్లో ఇక్కడ కూర్చున్న భక్తుల్లో ఏదైనా హృదయం, ఒకళ్ళ హృదయంలో ఏదైనా గొప్పతనం ఉందనుకోండి, ఆ గొప్పతనం నా కళ్ళతో నేను చూడలేకపోతున్నానంటే ఈ కారణం నాలో ఉన్న స్వార్థం, నాలో నేను అనే భావన, నాలో ఉన్న స్వార్థం నీలో ఉన్న గొప్పతనాన్ని చూడను కదా, నా కళ్ళు కట్టాడు, నాలో ఉన్న అహంకారం, నాలో ఉన్న స్వార్థం, ఈ నేను నాది అనే భావన, నీలో ఉన్న సౌందర్యాన్ని, నీలో ఉన్న ఔన్నత్యాన్ని చూడను, నా కళను గుడ్డి వాడికి తీయదు, కళ్ళు ఉండి కూడా కళ్ళు లేని వాడి కింద అయిపోతాడు. హృదయంలో స్వార్థం అంత కాలం వాడికి ప్రేమ ఉదయించదు, ప్రేమ ఉదయించినంత కాలం వాడికి దైవ సాక్షాత్కారం కానే కాదు. హృదయంలో స్వార్థం ఉన్నంత కాలం ఆ హృదయంలోంచి ప్రేమ ఉదయించదు. ప్రీతికంటే సోర్స్ గొప్పది. ప్రీతికి ఏది సోర్సు? సైలెన్స్. ప్రీతికి సోర్స్ ఏంటి? సైలెన్స్. సైలెన్స్ నుంచే స్పీచ్ వస్తాను కాబట్టి ప్రీతి కంటే కూడా సైలెన్స్ గొప్పది. నా హృదయంలో ఎప్పుడైతే స్వార్థం లేదో అప్పుడే హృదయంలోంచి ప్రేమ పుట్టుకొస్తుంది. ఆ ప్రేమ నాకు కలిగినప్పుడే నేను దేహాలకు అతీతం అవుతాను, కోపాలకు అతీతం అవుతాను, నామాలకు అతీతం అవుతాను, సృష్టికి కూడా అతీతం అవుతాను, అప్పుడు నేను ప్రేమ స్వరూపం అవుతాను. ఆ ప్రేమలోంచి నాకు దైవ సాక్షాత్కారం కలదు. హృదయపూర్వకంగా ప్రేమించే మనిషికి అసలు రోగమే ఉండదండి. హృదయపూర్వకంగా హృదయంలో ప్రేమతో నిండిన మనిషికి, ఆ మనిషికి అసలు రోగం లేదండి. మీరు ఒక ఒంటిని కట్టచ్చు, ఒక మేడ కట్టచ్చు, ఒక గిల్లి కట్టచ్చు, కానీ ఒక మనిషిని బాగు చేయండి, దానికంటే ఇది గొప్పది. రామాయణంలో మార్చి ఉంటాడు, కృతజ్ఞత లేని మనిషి యొక్క మాంసం తింటాను కుక్కలు కూడా ఆశ్రయించుకుంటాను రామాయణంలో వాల్మీకి. కృతజ్ఞత అనేది ఎలా ఉంటుందో తెలియని మనుషుల యొక్క మాంసం తింటాను కుక్కలు కూడా ఆశ్రయించుకుంటాను రామాయణంలో వాల్మీకి చెప్పిన మాట. మీరు సాధన చేస్తున్నట్టు మీరు తెలియకుండానే గమనించారు. మీరు సాధన చేస్తున్నట్టు మీరు తెలియకూడదు, మీరు గమనించారు. అది మన సత్సంగం యొక్క లక్ష్యం. మీరు సాధన చేస్తున్నట్టు మీరు తెలియకూడదు, అందులోంచి సఫరింగ్ మీకు పుట్టకూడదు, మీరు గమనించారు. సాధన పేరు మీద మీకు దుఃఖం రాకూడదు, బాధపడకూడదు. అసలు మూలంలోకి ఆలోచిస్తే నేను మోక్షాన్ని పొందాలి అని అని ఎవడైతే మనలో నేను మోక్షాన్ని పొందాలి, నోక్స్ మోక్షాన్ని పొందాలనుకుంటున్నాడో వాడు కూడా అబద్ధం. వాడే అబద్ధం అయినప్పుడు సాధన నిజమే కలుగుతుంది. కానీ మనందరికీ కూడా చావు అంటే భయం వేస్తుందని నిజం చెప్పండి. మీ మనసును మీరు మోసం చేసుకోవద్దు. దృఢంగా మీరు చెప్పండి, మనందరికీ చావు అంటే భయం వేస్తుంది. ఇంద్రియాల అనుమానం ఉందా? దేవుడు ఉన్నాడని చెప్పేవాడికి చావు అంటే భయమే, దేవుడు లేడని చెప్పేవాడికి చావంటే భయమే. అది దేవుడు లేడని చెప్పేసిన ఆరు చావు వస్తున్న దానికి భయమే. ఏమండి, దేవుడు ఉన్నాడో లేదో మాకు అక్కర్లేదు అంటారు కొంతమంది. వాడు అగ్నాస్టిక్స్ అంటారు, వాళ్ళు ఇంగ్లీష్లో ఏమంటారు, దేవుడు ఉన్నాడని చెప్పరు లేడని చెప్పరు వాళ్ళు అగ్నాస్టిక్ అంటారు. వాళ్ళకి భయమే చావు వస్తామండి, మనకి భయమే. మనకి ఎంతో కొంత భక్తి చావు వస్తామండి, మనకి కారణం ఏంటి? ఏంటి దీనికి ఏదో కారణం ఉండాలి కదా, మనకి ఎందుకు భయం వేస్తాం? కానీ డాక్టర్ గారు చెబుతారని ఇంకో గంటలో మనం చచ్చిపోతామని అనుకోండి, మనకి భయం వేస్తాం, కారణం ఏంటి చెప్పండి. అంటే ఇడ్లీ తింటానికి అలవాటు పడ్డాను ఇక్కడ. ఏమండి మన శరీరం చచ్చిపోతున్నాను కొన్ని, ఇడ్లీ ఎవరు తింటాడు, ఇంకా సిగరెట్లు ఎవరు కాలుస్తాడు, పాలకులు రక్తం తాగి చేయగలుగుతాడండి. నువ్వు బతుకున్నాను కాబట్టి పాలకులు వెళ్ళి సినిమా చూసొస్తున్నాను, చచ్చిపోతే సినిమా చూడగలుగుతాడు. అని శరీరం ఉంటే సినిమా చూడొచ్చు, శరీరం ఉంటే ఇడ్లీ తినొచ్చు, శరీరం ఉంటే శరీరం తాగొచ్చు, శరీరం ఉంటే ఇంద్రియాలు ఎన్నున్నా అన్ని ఇంద్రియాలతో భోగాలు అనుకుని శరీరం ఉంటేనే. ఏమండి మరి శవం ఏం సినిమా చూస్తుంది? అంటే తన శరీరం వల్ల తన సుఖపడుతున్నాను అని ఇదిగో భావన ఉంది కాబట్టి శరీరం పోతాదంటే వాడికి భయం వేస్తుండేదే. అంటే చావంటే భయపడటం కారణం తన సుఖపట్టాలని తన శరీరం ఉపయోగపడతామని అనుకోవటం వల్ల తిరిగి చావంటే భయం వస్తుంది. తన కోసమేది, శరీరం ఉంది కాబట్టి నువ్వు సినిమా చూస్తున్నావు, శరీరం లేకపోతే ఏ సినిమా కడతావు? ఆ సినిమా చూసినప్పుడు గంట రెండు గంటలు చూస్తున్నానుకు ఆ సంతోషం వస్తుంది, మరి ఈ శరీరం లేకపోతే సంతోషం నీకు ఎక్కడి నుంచి వస్తుంది? అంటే భయం వేస్తాను నీకు చావు. కానీ శవాలు సినిమాలకు ఎక్కడికి వెళ్తాయి? మరి నీకు అర్థమవుతుందే, నీకు అర్థం చేసుకుని మన అందరికీ భయం వేస్తాను. దేవుడితో సమానం లేదు ఈ గొడవ, నేను చెప్పి గొడవకి దేవుడికి సమానం లేదు, ప్రతి వారికి భయం వస్తుంది. ఎందుకు భయం వేస్తాను? ఆ శరీరంలో నేను అనుభవించే సుఖం, ఈ శరీరం పోతే ఆ సుఖం నాకు ఉండదు కాబట్టి నాకు భయం వేస్తాను. అంటే నేను చావులో కూడా నా సుఖం పోతుంది కాబట్టి నాకు చావు నేను కోరుకుంటున్నాను. నేను చెప్పి మీరు నమ్మొద్దు, మీరు ఆలోచించి ఇంటికెళ్ళి ప్రశాంతంగా మీరు ఆలోచించుకోండి. మీరు జిన్ అంటే బాగా ఇష్టం అనుకోండి, మీరు చచ్చిపోయిన దగ్గర జిన్ ఎలా దొరుకుతుంది, ఎవరు తింటారు మీ జిన్ను? నేను బతుకుంటే మా జిన్ను తిరిగి 5 నిమిషాలు 10 నిమిషాలు మీకు ఆ సుఖం వస్తుంది, మీ శవం జిన్ను ఏం తింటుంది? ఆ హృదయం యొక్క లోతులో గడ్డపారి పెట్టి తవ్వి 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 చూస్తే ఇది కనిపిస్తుంది, నా దుంప లోపల దుంప నా హృదయంలో. ఏంటి ఆ దుంప? నా శరీరం ఉంటేనే నేను సుఖపడతాను, శరీరం లేకపోతే నాకు సుఖం పోతుంది అనుకునే భావన వల్ల ఆ దుంప వల్లే నాకు చావంటే భయం వస్తుంది. ఎందుకంటే చావు వల్ల శరీరం నేను విడిపోతాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఆలోచించండి, మీకు ఎందుకు భయం వస్తుంది చావు అంటే? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి. మీకే కాదు కదా ప్రతి వాడికి మృత్యు అంటే భయం ఏంటి కదా? కారణం ఏంటి, ఎందుకు భయం వేస్తాను నాకు మృత్యు అంటే? నా శరీరం ఉంటేనే నేను సుఖపడతాను, శరీరం లేకపోతే నాకు సుఖం పోతుంది అనుకునే భావన వల్ల ఆ దుంప వల్లే నాకు చావంటే భయం వస్తుంది. అసలు ఏమి లేదండి, మనం చెట్టుకి నీరు అందాలనుకోండి, చెట్టు మొదలేస్తే మొత్తాన్ని కొమ్మలకి రెమ్మలకి ఆకులకి అంతా నీరు అందిపోతుంది. మీరు చెట్టు మొదలైతే మానేసి ఏదో కొమ్మకి నీరేస్తే ఆ చెట్టుకంతా అందుతుందా? అందులో అదేవిధంగా మొదలు ఏంటి మన ఆత్మ? అసలు మూలాన్ని మనం ఆత్మను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే చెట్టు మొదలు వేసి నీరు మొత్తం రొబ్బలకి ఆకులకి అంతా నీరు ఎలా అందుతుందో అలాగే మనం ఆత్మను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే అన్ని సద్గుణాలు వచ్చి మన వారి ఒక్కో రొబ్బకి నీళ్ళు ఎక్కర్లేదు మనం మొదలు వేసి సరిపోదు. అదేవిధంగా మనం ఆత్మను తెలుసుకోవడానికి ఆత్మనే మన లక్ష్యంలో పెట్టుకుని ఆత్మ ఏంటి మనం దృష్టి పెట్టుకుని ఆత్మను అన్వేషించడానికి మన జీవితాన్ని ఖర్చు పెడుతుంటే అన్ని సద్గుణాలు వచ్చి మన వారి ప్రత్యేకంగా ఈ సద్గుణం రావాలి ఈ సద్గుణం రావాలి అనుకో అక్కడ అన్ని సద్గుణాలు వచ్చి మన వారి అంటే బాగు చేసుకోవాల్సిన మనస్సు. మనకి 3 అవస్థలు వస్తాయండి. ఇప్పుడు మనం జాగ్రత్త అవస్థలో ఉన్నాం, రాత్రి నిద్రపోతాం, అది సుషుప్త అవస్థ, మళ్ళీ రాత్రి కళ్ళు వస్తాయి, అది స్వప్నం. కానీ ఈ 3 వస్తువులను చూసేది లోపల ఒకటి ఉంది. ఈ 3 వస్తువులు కూడా తెర మీద బొమ్మలు నడిచినట్టు ఇవన్నీ ఆత్మలో నడుస్తుంది. తెర మీద బొమ్మలు ఎలా అయితే నడుస్తున్నాయో ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నాం, మళ్ళీ రాత్రి నిద్ర పడుకుంటాం, పడుకుంటే ఏదో స్వప్నం వస్తుంది, అలా స్వప్నం వెళ్ళిపోతుంది, మళ్ళీ గాఢంగా నిద్రపోతాం. ఈ నిద్రపోయే అవస్థ, కళ అవస్థ, స్వప్న అవస్థ, ఇప్పుడు మనం ఇలా కూర్చుని మాట్లాడడం అవస్థ, ఇవన్నీ ఆత్మలో జరుగుతుంది. మీ హృదయంలో ఉన్న దేవుడి మీద మీకు గౌరవం లేదు. మీ హృదయంలో ఉన్న దేవుడు నిజం, గుండెలో ఉన్న దేవుడు అబద్ధం. అది మనకు ద్వైత బుద్ధి ఉంది కాబట్టి మన దేవాలయాలు మన కోసమే పెట్టారు. ఇవన్నీ దేవాలయాలు పుణ్యక్షేత్రాలు మన కోసమే పెట్టి మన అభివృద్ధి కోసమే పెట్టారు. అది హృదయంలో దేవుడిని చూడగలమా? చూడలేము. కానీ ఇది నిజం, అది అబద్ధం. గుళ్ళో ఉన్న దేవుడికి వెళ్ళి మనకు నమస్కారం ఎందుకు పెట్టమారండి? ఈ హృదయంలో ఆత్మను ఏనాటికైనా తెలుసుకోవడానికి అది ట్రైనింగ్ లో ఉపయోగపడుతుందో. మనసును లోపలికి పంపాలండి. అలా పంపకపోతే అది గురువే కాదు. అసలు మనస్సునే లోపలికి పంపగలగాలి, లేకపోతే అది గురువే కాదు. సత్యం అనేది ఎక్కడుందో, ఈశ్వరుడు యొక్క అస్తిత్వం ఎక్కడుందో, స్వామి ఎక్కడైతే ప్రకాశిస్తున్నాడు అక్కడికి ఎవడైతే తన మనస్సును పంపించగలుగుతాడు వాడే గురువు. ఆయన దగ్గరికి పంపగలిగిన వాడే గురువు. భగవానికి మనకి జన్మలో ఏం సంబంధం లేకపోవచ్చు, ఏదో జన్మలో సంబంధం లేకపోతే ఆయన మీద మనకు ఆప్యాయతే కలిగి మనకి ఏదైనా సంస్కారం లోపల ఉందనుకోండి, నా యొక్క తలంపు వచ్చిన తర్వాత తెలుస్తుంది ఆ సంస్కారం లోపల ఉందని. కానీ భగవంతుడికి మనకి తలంపు రాకముందే ఏ సంస్కారం మనలో ఉందో తెలుసు. అదే యేసు అంటాడు, యేసుని అంటాడు, నువ్వు మహాత్ముడు, నువ్వు దేవుని కుమారుడు అంటాడు యేసుని. అతని శిష్యులు 12 మంది శిష్యులు, అతనికి సేవకులు శిష్యులు కూడా, అటెండెన్స్ అండ్ డిసైపుల్స్. నువ్వు దేవుని కుమారుడు యేసుని అంటున్నాడు 12 మందిలో. ఆ మాట నిజమే పాపం. అదే డబ్బు అంటే కొంత ప్రీతి ఉంది ఆ శిష్యుడికి. ఈ మాట నిజంగా అంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడు, నువ్వు దేవుని కుమారుడు అంటాడు. అప్పుడు యేసు అన్నాడు, అతనిలో ఏ సంస్కారానికి దాగుందో తెలుసు, నువ్వు నన్ను దేవుని కుమారుడు అంటున్నావు, 100 రోజుల్లో 30 రూపాయలు లంచానికి నాకు పట్టి నన్ను పట్టిస్తావు అంటాడు యేసు. అలా 30 రూపాయలు లంచానికి పట్టించు. అప్పుడు నిజంగా అతని గురుద్దేశం లేదు, ఇది మీరు గ్రహించండి. కానీ ప్రభుత్వం ఎప్పుడైతే 30 రూపాయలు ఆశ చూపించిందో ఆశలు పడిపోయారు. ఎప్పుడైతే డబ్బును కడతాడు చూశాడో అతను డబ్బు మీద ప్రేమ సడలో పైకొచ్చి అందులో పడిపోయి యేసు ప్రయాణ చోట దాక్కున్నాను, మీ ఇంటి పట్టుకున్నాను గవర్నమెంట్ తో చెబుతాడు. అదే యేసు చెబుతాడు, నన్ను దేవుని కుమారుడు నువ్వు అంటున్నావు, 3 రోజుల్లో 30 రూపాయలు లంచానికి నాకు పట్టిస్తావరా నువ్వు అన్నాడు యేసు. జరగబోయేది తెలుస్తుంది వాడే ఈశ్వరుడు. అంటే కాళిదాస్ అంటాడు, వస్తువులు ఎదురుకుండా లేనప్పుడు అందరూ పెద్ద మనుషులే, వస్తువు ఎదురుకుండా ఉన్నప్పటికీ, చేతికి అన్ని అందుబాటులో ఉన్నప్పటికీ, ఎవరికైతే ఇంద్రియాల్లో వికారం పుట్టదో అప్పుడు వాడు సరైన సాధకం. ఎటకారం కోసం ఈ మధ్యన ఒకళ్ళిద్దరు ప్రశ్నలు అడిగారు, కానీ ఏంటండి మీ భగవాను నేనేమన్నా తెలుసుకోమంటారన్న, ఈ నేనేమన్నా ఏంటండి బాబు, ఇది ఎట్లా దండం పెట్టుకోమన్నా అటు దండం పెట్టుకోవాలి, దేవుడు దండం పెట్టుకున్నాను చెబితే బాగుంది. కానీ సోదర మహాశయ కదా, భగవంతుడి భక్తి యోగం చెప్పాడు, భగవంతుడి జ్ఞాన యోగం చెప్పాడు, భగవంతుడి కర్మయోగం చెప్పాడు, భగవంతుడి ధ్యాన యోగం చెప్పాడు, ఈ యోగాన్ని కూడా నేనేమన్నా తెలుసుకోవడం కోసమే భగవంతుడు చెప్పాడన్న సంగతి ప్రశ్నించి వాడికి తెలియదు. భగవంతుడి భక్తి యోగం చెప్పాడు భగవద్గీత ఎందుకు చెప్పాడు, నువ్వు ఎవరో తెలుసుకోవడం కోసమే భక్తి యోగం ద్వారా. భగవంతుడి కర్మయోగం చెప్పాడు భగవద్గీత ఎందుకు చెప్పాడు, కర్మయోగం ద్వారా, నువ్వు ఎవరోనో తెలుసుకోవడం కోసమే. భగవంతుడి ధ్యానయోగం చెప్పాడు ఎందుకు భగవద్గీత ధ్యానయోగం ద్వారా, నువ్వు ఎవరోనో తెలుసుకోవడం కోసమే. భగవంతుడి జ్ఞానయోగం చెప్పాడు భగవద్గీత ఎందుకు జ్ఞానయోగం ద్వారా, నువ్వు ఎవరోనో తెలుసుకోవడం కోసమే. నువ్వు ఎవరోనో తెలుసుకోవడం కోసం ఇన్ని యోగాలు ఇన్ని టెంపరమెంట్ వేరియస్ టెంపరమెంట్స్ కోసం భగవంతుడు చెప్పాడన్న సంగతి మీకు తెలియక, భగవాన్ ఎవరో నీ చేతి తెలుసుకోమని చెప్పాడండి, అది ఏంటి డ్రైగా ఉందని వీళ్ళు అంటారు. వాళ్ళు ఏదో హేళన కోసం అడుగుతున్నారని అనిపిస్తుంది వాళ్ళకి. కానీ భగవంతుడు వాసుదేవ స్వామి కూడా అదే విషయాన్ని చెప్పాను సంగతి హేళన అడిగేవాడికి తెలియదు. మరి గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకోమని చెబుతాను. గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకోవడం ప్రయోజనం ఏంటి? దాని డెస్టినేషన్ ఏంటి? మీరు రాముడికి దండం పెట్టకపోతే రాముడు దుఃఖపడతాడా? కృష్ణుడికి దండం పెట్టకపోతే కృష్ణుడు ఏడుస్తాడా? మీ దండాల కోసం దేవుడు కని పెట్టుకున్నారా? వాళ్ళ దండాలు ఇంటికి వాళ్ళకి మీరు దండాలు పెట్టండి. మీరెవరో మీరు తెలుసుకోవడం కోసం మీ నమస్కారాల కోసం వాళ్ళు కనిపెట్టుకున్నారా? మీరు నమస్కారం పెట్టలేదని బాధపడితే వాడు దేవుడు అవుతాడా? మీరు నమస్కారం పెట్టలేదని ఏ దేవుడైనా బాధపడితే వాడు దేవుడు అవుతాడు? భగవాన్ దగ్గర ఎదురుకుండా కూర్చునేప్పటికీ పాలపంటున్న జీవిత చరిత్రలో జరిగిన సంఘటనలన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. ఈ సంఘటన భగవాన్కి తెలియకూడదని అనుకునేవాడిని, కానీ ఏ సంఘటన అయితే భగవాన్ తెలియకూడదని అనుకునేవాడిని ఆ సంఘటన నాకు స్మృతిలోకి వచ్చి ఆయన సమక్షంలో కూర్చున్నప్పుడు అప్పుడు నాకు అనిపించింది ఆయన పవర్లెస్ ఎస్కేప్. నా తలంపులు ఆయనకు తెలుస్తున్నాయి, నా కోరికలు ఆయనకు తెలుస్తున్నాయి, నా ఊహలు ఆయనకు తెలుస్తున్నాయి, నా బలహీనతలు ఆయన తెలుస్తున్నాయి, నా ఆలోచనలు ఆయనకు తెలుస్తున్నాయి, ఎన్ని ఆయనకు తెలుస్తున్నాయన్న సంగతి నాకు తెలిసిపోయాయి. ఐ ఆమ్ పవర్లెస్ టు ఎస్కేప్. జరగబోయే కోరిక తెలుస్తుంది వాడే ఈశ్వరుడు. ఓ